రోగులకు చెప్పాడు అనుకోండి, మరీ తీవ్రమైన రోగులకి మినహాయింపించాడు. అందుకే ఒకటికి రెండు సార్లు ఇందులో మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడు అప్పనులు. ఆరోగ్యం బాగా లేనివాడు ఉంటాడు, ఈ శరీరం పనిచేయకుండా ఉంటుంది. మెడికల్ షాపులా తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, మొబైల్ మెడికల్ షాప్ అని పేరెట్టాను ఈ మధ్యకాలంలో. ఏం చేస్తాం మరి, కర్మయోగం వల్ల కలియుగంలో ప్రతివాడు ఒక మొబైల్ మెడికల్ షాప్, కదులుతున్న మందుల షాప్ అనమాట. ఆ మందులు పెడితే కానీ బతకలేడు, ఆ మందులకి ఆహారం పడాలి. ఆహారం సరిగ్గా లేకపోతే మెత్తని ఏ ఇడ్లీయో లేకపోతే పాపం బ్రతకలేని స్థితి. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇలాంటి మందులు వేసుకునేవాడికి మాత్రం తన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, కానీ తక్కినవాడు మాత్రం రాత్రి భుజించరాదు. ఒకటి తినవలసి వస్తే పితృశేషమే తినాలి. ఇంకో గొప్ప మాట చెప్పాడు, కామ సంబద్ధ మనస్కుడై తిరిగి భామల కూడిన పితృవ్రజం బెద్ద గుణాడ్య ఉండు నెల ఎల్లను రేతమునను నొంగుతుంది. పొరపాటును కూడా కాముకుడు కారాదు. పొరపాటున ఆ రోజు స్త్రీ సంగమం చేస్తే ఒక నెలంతా కూడా ఈ పితృదేవతలు ఆ రేతస్సు అనే కుండంలో పడిపోతాడు పాపం. నెల ఎల్లను రేతమునను నొంగుతుంది అంత స్పష్టంగా చెప్పారు. అందుకే నియమబద్ధంగా బ్రతకాలి. అలాగే పితృదేవతలకి శుక్లపక్షం కంటే కృష్ణపక్షం చాలా మంచిది. అందువల్ల పితృదేవతలకి సహజంగా ఎప్పుడైనా పొరుగురు వెళ్ళినప్పుడు కృష్ణపక్షంలో తద్దినం పెట్టడం మంచిది. అది మన చేతిలో లేదనుకోండి, వాడు తీతి ఎప్పుడు వస్తే అప్పుడు పెట్టాలి. పూర్వాహనంబు కంటే అపరాహనంబు ముఖ్యంబు. ఎప్పుడు 12 లోపు శ్రాద్ధం పెట్టకూడదు. ఒక్క విదేశ ప్రయాణం ఉన్నప్పుడు తప్ప, యాత్రలకు వెళుతున్నప్పుడు తప్ప ఎప్పుడు పొరపాటును కూడా 12 లోపు పెట్టకూడదు. అందుకే అపరాహనం ఇవ్వాలి అని. అందుకే ఉదయం 9 ఇంటిదాకా పంచం ఉంది, 9, 10 దాటిన తర్వాత షష్ఠి వచ్చింది. షష్ఠి నాడే తల్లికో తండ్రికో తద్దినం పెట్టాలి. అప్పుడు మధ్యాహ్నం పూట షష్ఠి ఉన్నదే చూడాలి. 11 దాటాక వచ్చిందంటే అది పెట్టేయమన్నారు. ఎందుకని, పితృదేవతల కార్యక్రమం ఎప్పుడు అపరాహనంలో చెయ్యాలి గనక. మధ్యాహ్న సమయంలో విశ్వే దేవతలకు ఇరువురను పితృదేవతలకు మూవురనతి భక్తి నొనర్పవలయునధిక శ్రద్ధన్. విశ్వే దేవతాస్థానంలో ఇద్దరిని, పితృదేవతాస్థానంలో ఒకరిని వెరసి ముగ్గురికి తక్కువ కాకుండా అన్నం పెట్టాలి. కనీసం ఒకవేళ దారిద్ర్యం ఉంటే అటొకడు ఇటొకడిని పెట్టాలి. అది కూడా ప్రదక్షిణము అప్రదక్షిణము అనే పేరుతోటి అన్నం వడ్డించేటప్పుడు చెయ్యి ఇలా తిప్పి పెట్టాలి దాని మీద. అందుకే మీకు చూడండి, విస్తరాకు మీద అన్నం పెట్టేటప్పుడు చెయ్యి తిప్పించి ఇలా పెట్టించి అప్పుడు అన్నం పెడతారు. అనగా కుడి చెయ్యి ఏమో పైకి, ఎడం చెయ్యి కిందకి ఉండేలా చేసి అప్పుడు వాళ్ళ విస్తరణని తాకించి పితృదేవతలకు అన్నం పెట్టించాలి. ఈ భోజనాలు పెట్టేటప్పుడు కనీసం 3 పిండములు వరుసగా పెట్టాలి. ఈ పిండముల మీద ఆ పిండం కలపగా వచ్చిన మెతుకులు వరుసగా మిగతావి శేషము అని పెడతారు. శ్రాద్ధకాలంలో 12 లోపు కనుక ఒకవేళ శ్రాద్ధం పెట్టినట్టయితే అది పితృదేవతలకు అందదు కనుక, అలాంటప్పుడు ఏం చేయాలట, వెండిని దానం చేయాలట. ఒకవేళ 12 గంటల లోపు పిండ ప్రదానము చెయ్యవలసి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో. ఇవాళ కలియుగం మన చేతుల్లో ఉండడం లేదు, ఏదో కారణం చేత ప్రయాణం అవ్వాలి. అసలు ప్రయాణం అందుకే పితృకార్యం అన్నాడు చేయకూడదన్నారు, కానీ కర్మగారి వెళ్లాల్సి వచ్చింది. 12 లోపు పిండ ప్రదానం చేయాలి. అప్పుడు కొంచెం వెండి దానం చేస్తే, రజత దానం చేస్తే ముందుగా పిండము పెట్టడం వల్ల వచ్చే దోషం పోతుంది. సంధ్యావందనం కూడా అంతే. సంధ్యావందనం కరెక్ట్గా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యోదయంలో చేయాలండి, కానీ కుదరడంలా. అప్పుడు ఏం చేయాలి, సంవత్సరానికి ఒకసారి 3 గురికి అన్నదానం చేస్తే ఈ కాలలోపము వల్ల సంధ్యావందనములో మనకి జరిగే అపచారం తొలగిపోతుంది, అది ఉపచారం అవుతుంది. అందుకే ప్రతి సంవత్సరం 3 అతిథులకి అన్నదానం చేయాలి. అప్పుడు అది సంధ్యావందనానికి లోపానికి సమయలోపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. శ్రాద్ధకాలంలో ఉండి తీరాలట 3. ఆ 3 అత్యంత పవిత్రమట. ఈ 3 పవిత్రములు, ఇవి ఉండి తీరాలి. ఏమిటా 3? శ్రాద్ధములయందు విను పవిత్రములు 3, కొతపకాలంబు తెలలును కూతు కొడుకు. మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పింది ఆవిడ, నాయనా శ్రాద్ధం పెట్టేవాడు పవిత్రమైన 3 వస్తువులు ఉండేలా చూసుకోవాలి. అందులో ఒకటి కుతపకాలం, అంటే 12 గంటలు దాటిన కాలం, 12 దాటాక శ్రాద్ధం పెట్టు, అది ఒకటి ఉండవలసింది. 2, తెల్లలు నువ్వులుండి తీరాలి, 3 నువ్వులు నల్ల నువ్వులు ఉండి తీరాలి. 3, కూతు కొడుకు, చచ్చిపోయిన ఆ స్త్రీయో లేక పురుషుడి యొక్క కూతురు కొడుకు. ఇందాక చెప్పగా దౌహిత్రుడు, కూతురు యొక్క కొడుకు ఉండాలి. ఒకవేళ కూతురు కొడుకు లేకపోతే ఈ 2 ఉన్న చాలు, ఆ శ్రాద్ధం పవిత్రం అవుతుంది. ఏమేంటది, మధ్యాహ్నం దాటిన సమయం ఉండాలి, సమయం 12 దాటాలి, నువ్వులుండి తీరాలి. నువ్వులు లేకుండా ఉంటాయా అని అనుమానం. తీర్థయాత్రలో నువ్వులు అయితే ఎవలతో పెడతాం కదా మరి, అందుకని ఒకవేళ ఎవరు కూడా విడిచిపెట్టచ్చు, కానీ ఉత్తమం నువ్వులు. ఇంకా మూడు పనికిరవట అనగా దాతృభోక్తలకు వర్జ్యములు మూడు, తినేవాడు, పెట్టేవాడు అంటే శ్రాద్ధం పెట్టేవాడు, భోక్తగా వచ్చినవాడు, ఈ ఇద్దరూ కూడా మూడింటిని విడిచిపెట్టాలి. ఏమిటది? తెరువు నడుచుట, కినుక వేగిరమనంగా. శ్రాద్ధమైన వెంటనే ప్రయాణం అవ్వకూడదు. తెరువు నడుచుట అంటే ప్రయాణం, ప్రయాణం నిషిద్ధం. అందుకే తద్దినం పెట్టేసి వెంటనే రాత్రికి రాత్రి వెళ్ళిపోతా అనకూడదు. ఈ మధ్యకాలంలో అన్నదమ్ములు ఏం చేయడం మొదలెట్టారనమాట, పొద్దున్నే దిగుతాడు రైల్లోంచి హైదరాబాద్ నుంచి, తమ్ముడు శ్రాద్ధం పెడుతున్నావో వస్తానంటాడు. పొద్దున్న రావడం, టకటకటక తద్దినం పెట్టేయటం, రాత్రికి రాత్రి ప్రయాణం అవ్వడం. అంతకంటే పెట్ట వాడు రాకపోయినా పర్వాలేదు, కానీ మహాపాపం, గుర్తుపెట్టుకోండి. తెరువు నడుచడానికి ప్రత్యేకంగా రాత్రికి ప్రయాణం పనికిరాదు. ఇంక రెండవది కినుక, తద్దినం సమయంలో కోపం పొరపాటు పనికిరాదు. ఇలాంటి చిన్న చిన్న ముక్కలు కాస్త విడదీసినైనా 10 మందికి వాట్సాప్లో పంపితే కొంతమందైనా బాగుపడతారు. తద్దినంలో ఖచ్చితంగా విడిచిపెట్టవలసినవి ఏమిటనమాట, తద్దినం పెట్టిన రాత్రి ప్రయాణం పూర్తిగా నిషిద్ధం. రెండవది తద్దినం సమయంలో కోపం, దానంత ప్రమాదం మరవట్లేదు. అందుకే అసలు శ్రాద్ధం పెట్టేవాడు ఆ పోటీ ఎంత శాంతంగా ఉండాలో తెలుసా, చీటికివాడికి కోపంతో దుర్వాసుల్లో ఉంటే వీడు పెట్టిన మొత్తం శ్రాద్ధమంతా వ్యర్థమైపోతుంది. అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా అతిశాంతంగా ఉండాలట. ఒక్కోసారి బ్రహ్మగారు విసుక్కున్నారనుకోండి, అది పరీక్ష మనకి. ఆయన ఏం విసుక్కోవడం కాదు, వాడు ఎందుకు విసుక్కుంటారు, వీడు కోపగిస్తాడా లేదా అని పరీక్షిస్తారట. అప్పుడు మనం చేతులు కట్టుకుని ఉండాలి. ఆ సమయంలో భార్యామణి ఏమన్నా మాట్లాడకూడదు, భర్త ఏమన్నా భార్య మాట్లాడకూడదు, అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు ఎంతో శాంతంగా ఉండాలి. అలా ఉంటే ఆ శ్రాద్ధం బాగుంటుంది. కనుక రెండవ నిషిద్ధం ఏమిటి? కోపం. ప్రయాణం పనికిరాదు, కోపం పనికిరాదు. మూడవది వేగిరమనంగా, తొందర పెట్టకూడదు, కానీ చేయండి 10 నిమిషాల్లో అనకూడదు. ఆయన ఎంతసేపు చేస్తే అంతసేపు చేయించుకోండి ఆయన్ని. కానీ నాయన నీ పెద్దలు తరిస్తారని ఆయన, కానీ అనకండి. మీకు నీరసంగా ఉంటే ముందే రహస్యంగా లోపలికి వెళ్ళి పాలు తాగడం దోషం కాదని శాస్త్రం చెబుతున్నది. ఎక్కువ వద్దు, ఒక బిందుడు తాగి మొదలెట్టండి ఆయన. అలాగే మళ్ళీ బిందుడు తాగే తర్వాత వాళ్ళు కూర్చుని 5 నిమిషాలకు ఒకసారి పరిగెత్తకుండా కాస్త ఏదో శరీరానికి తగినట్టుగా స్వీకరించండి. ఇంకోటి చెప్పనా, పాలు శ్రాద్ధం పాడు చెయ్యబట్ట. ఒకవేళ నీరసంగా ఉన్నవాడు పాలు తాగచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మజ్జిగ తాగకూడదు. శ్రాద్ధం పెట్టేవాడు ఎంత కళ్ళు తిరుగుతున్నా మజ్జిగ మాత్రం చాలా ప్రమాదం. ఆ పూట మజ్జిగని డైరెక్ట్గా తాగడం తాగాడంటే అది మద్యంతో సమానం, కనుక అది ప్రమాదం. తర్వాత చోళ్ళు అంబలి ఈ తాగుతారు సరే రాగిజావని, ఇటువంటి చోడిజావ పొర్రపోటను కూడా శ్రాద్ధం నాడు వాడకండి సుమా. ఆ రాగిజావ, ఆ చోడిజావ ఆ రోజు తాగారంటే పితృదేవతలకి అన్యాయం చేసిన వాడు అయిపోతామంట, అది పరమ భయంకరం దోషం అది. ఇంక తద్దినంలో ఎంత గొప్ప వస్తువు ఒకటి చెప్పారు, రజత పాత్ర చెయ్యము, రజత కీర్తనమును, రజత దర్శనంబు, రజత కథయు, అనగా రజతదానమును పితృకోటికి శ్రాద్ధవేళ కడు ప్రశస్తమండ్రు. శ్రాద్ధంలో అత్యంత పవిత్రం, ప్రశస్తం, శ్రాద్ధం వల్ల మనకి మంచి ప్రయోజనం వచ్చేలా చేసేవి వెండిని పొగడ్డం, వెండి పాత్రలు వాడడం, వెండి పదే పదే చూడడం, వెండి యొక్క పుట్టుక తెలుసుకోవటం, వెండిని దానం చేయటం, అంటే మొత్తం మీద వెండి వయం. వెండి అంటే దేవతలకి, పితృదేవతలకు ఇష్టం. కాబట్టి మనం ఎంతసేపు వెండి వాడామంటే ఇంకా పితృకార్యం చాలా పవిత్రం అయిపోతుంది. అందుకే పూర్వం చక్క రాగి పాత్రలు వాడేవారు కాదు, బంగారం వాడేవారు కాదు, వెండే వాడేవారు. ఆచమనానికి పంచపాత్ర వెండి, ఉద్ధరిణి వెండి, అరివేణం అది వెండి, దానం వెండి చెయ్యండి, అస్తమానం వెండిని చూడండి. ఈ విధంగా వెండి వెండి అంటే ఎంత మొండి నరకంలో పడి ఉన్నవాడైనా సరే ఉత్తమ గతులకు వెళ్ళిపోతాడు. అందుకని వెండిని వాడాలి ఆ రోజున. శ్రాద్ధమునకు వెండి అంత ఉత్తమం మరొకట్లేదు. శ్రాద్ధ సమయంలో అస్సలు బంగారం ధరించకూడదు. స్త్రీలు తమ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రంబు దక్క తక్కిన ఏ సువర్ణాభరణం ధరించకూడదట. ఆ ఇంట్లో పితృకార్యం చేసి ఆయన భార్య మొదలైన వాళ్ళు, ఇంకా వీళ్ళు కూడా చేతుకొని ఉంగరాలు తీసి పక్కన పెట్టేయాలి. అందుకే దర్భలు పెడతారు ఆ పూట. బంగారమేమో దోషం, వెండేమో ప్రశస్తం. అందుకే వేలికి వెండి ఉంగరం ఉంటే తీయకూడదు, బంగారం ఉంగరం ఉంటే కాసేపు నేను ఉంటాను అక్కడ, నాకు ఇచ్చేసి పట్టుకోమనండి, పర్వాలేదు ఏం పట్టుకెళ్ళను, నన్ను బ్రహ్మగారినో రమ్మండి. వీళ్ళకి ఇది అనుమానం కదా, ఈ ఉంగరం అడిగిస్తే ఏం చేస్తాడోనని, ఈ ఏం చేసుకుంటారు ఎవ్వరు పట్టుకెళ్ళు. ఎంత బంగారం ఉన్నా చివరికి ఎక్కడ వదిలేసి వీడు ఒక్కడూ పోవలసిందే. మన వెంట వచ్చే అసలైన బంగారం, మనం చేసిన పుణ్యం, ఈ దౌర్భాగ్యపు సంపదలు ఏవీ రావు, మాకు గుర్తుపెట్టుకోండి. అందువల్ల వాటి మీద ఉన్న భ్రమ విడిచిపెట్టండి. ఎవడి మీద నమ్మకం లేకపోతే లోపల దాచేయండి. మొత్తం మీద బంగారం విడిచిపెట్టి వెండిని పెట్టుకోవటం, వెండి కీర్తనం, వెండి పాత్రలు వాడటం చాలా మంచిది. దర్భలు అత్యంత పవిత్రములు. ఇంకా ఏమేం పెట్టాలో చెప్పారు. తిల్లలు, నువ్వులు, ఎవలు ఇవి ఇష్టం. తిల్లలంటే అలాగే నువ్వులు నీళ్లు విడిచిపెడతాం. ఇవి కాకుండా వండడానికి పనికొచ్చే ధాన్యములు ఉంటాయి. నువ్వులతో చేసేటటువంటి వంటకములు పితృదేవతలకు ఇష్టం. అందుకే నువ్వుల యొక్క పచ్చడి చేస్తారు. తప్పక నువ్వుపప్పు పచ్చడి చేస్తారు తెలిసిన పితృకార్యంలో. ఎవలతో చేసిన పదార్థములు అంటే పితృదేవతలకు ఇష్టములు. గోధుమంబులు, గోధుమలతో చేసిన అప్పాలు. అప్పాలంటే గోధుమలతో చెయ్యాలి. గోధుమలు ఎటువంటి గోధుమలు? అవి ఎర్ర గోధుమలు కానీ తెల్ల గోధుమలు కానీ. అందుకే ఇప్పుడు బొంబాయి రవ్వ అనేది తెల్ల గోధుమ నూక. ఆ నూకతోటి అప్పాలు చేస్తారు, సొజ్జప్పాలని. అవి మంచివి. కాబట్టి గోధుమలు, గోధుమల చూర్ణము, వాటితో చేసే పిండి వంటలన్నీ దేవతలకు ఇష్టం. పూర్వకాలంలో గోధుమలతో చేసిన పూరీలు కూడా అందుకే పిండి వంటలుగా వేశారని వ్యాసుని తగ్గినని పిలిచేట ఒక ఆయన. అందులో ఈ గోధుమ పిండితో తయారు చేసినటువంటి పూరీలు వేశారట. ఆయన ఎంతో ఆనందపడ్డట. దాంతో పితృదేవతలు తరించారట. గోధుమలు అంటే ఇష్టం. తెల్లలు, ఎవలు, గోధుమములు. గొర్రలు అంటే నల్లావాలు. నల్లావాలతో కూడా చట్నీ చేస్తారు. ఆవాల చట్నీ చేస్తారు. ఆవపిండి వేయటం చాలా మంచిది. ఏ అరటికాయ కూర చేసామనుకోండి, అటువంటి అప్పుడు అందులో ఏం చేయాలన్నమాట, ఈ నల్లావాల పొడి వేస్తే, లేక నల్లావాలు బాగా ఆవపెట్టి దాంతో కూర తయారు చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. ఆవఘాట్ అంటే పితృదేవతలకు ఇష్టం. కోవిదారములు, ఇంకా కోవిదారములు, కాంచనములు అని ఒక ధాన్యాలు ఉన్నాయి, ఇంతంత గింజలు ఉంటాయి, ఆ ధాన్యాలు ఇష్టం. ముద్గములు, ముద్గములు అంటే పెసలు, పెసలు, పెసరపప్పు చాలా ఇష్టం. సహజంగా పితృ కార్యక్రమాలకు చాలామంది పెసరపప్పే వండుతారు. ఒకవేళ పెసరపప్పు లేకపోతే కందులు, పప్పు కింద కాకుండా ముడి కందులు ఉంటాయి కదా, కందులు ఉడకబెట్టి పప్పు కింద చేయొచ్చట. సుస్పష్టంగా చెప్పారు ఇటు మూలంలో, ఇటు తెలుగులో కూడా చెప్పారు. పెసలైతే పెసరపప్పు వండమన్నాడు. ఒకవేళ కందులు వాడవలసి వస్తే కంది పప్పు కింద కాకుండా కంది గుండు గుండు కింద ఉడకబెట్టాలట, అది తినచ్చు. మినుములు, మినుములు కూడా మనకు వస్తాయి. అందుకే మినుముతో చేసిన గారెలు వండుతారు. ఇవి పొలుపొగు కరము యోగ్యములు పితృతతికి. పితృదేవతలకి ఇవి చాలా ఇష్టం, యోగ్యం. ఈ పదార్థములు దానం చెయ్యొచ్చు, వంటకములుగా తయారు చేయొచ్చు, వచ్చిన వారికి పెట్టవచ్చు. శ్రాద్ధ కర్మంబునందు వర్జ్యములు వినుము. శ్రాద్ధంలో పనికిరాని పదార్థాలు వినండి. ఇంకా మేము ఏదో జనాచారంతో చేస్తున్నామనేది తీసి పక్కన పెట్టేయండి. ఈ జనాచారాలు తీసి పక్కన పెట్టి, ఇది వ్యాసుడు చెప్పాడు, దత్తాత్రేయుడు చెప్పాడు, మదాలస చెప్పింది, యోగశాస్త్రం ఇది, మార్కండేయ పురాణంలో ఇవి ఉన్నాయని, ఇవి ప్రజలకు తెలియాలని సద్గురువులు భారతీ తీర్థస్వామి వారు ఆదేశించి చెప్పారు. అడగండి వారిని. అసలు గురువుల యొక్క సంకల్పం ఇది. మార్కండేయ పురాణం ఎందుకు చెప్పించారు? మార్కండేయ పురాణం చెప్పండి అని ఒక ముక్కన్నారంటే దాని వెనకాతలు ఎంత కోణం ఉంటుందండి. గురువుల యొక్క దృష్టి, గురువుల దృష్టి విశాల దృష్టి. లోకశ్రేయస్సు కోసం సంపూర్ణంగా ఇందులో ఉన్న సత్యములు అందాలి. ఇందులో ఉన్న విశేష సత్యములు ఇంకెక్కడా లేవు. కాబట్టే ఇది అనేక రకాల ధర్మశాస్త్రములు, మంత్రశాస్త్రములు, పితృదేవతలు, దేవతలు ఇంతమందికి సంబంధించిన పుస్తకం కనుకే చెప్పించమన్నారు. ఈ శ్రాద్ధ కర్మంలో విడిచిపెట్టవలసింది ఏమిటో వినండి. ఒకటి, పెండలంబును. పెండలం విడిచిపెట్టాలి, పెండలం వాడకూడదు. మళ్ళీ పెండలం అంటే ఒక ఆయన తెలియక పెళ్ళామా అన్నాడు. ఆయన విడిచిపెట్టడం కాదు, రావరావా. పెండలం అనేది తినడానికి ఉపయోగించే కూరగాయ. కందా పెండలం అంటారే, అందులో పెండలం సమండి. తెలియక పెండలం అని వాడతారట కొంతమంది. పెండ్లాము అన్నారు, అది విన్నాం. కానీ పెండలము అని కూడా అని పిలుస్తారు, నాకు తెలీదు. కానీ పెండలం అంటే భార్య మాత్రం కాదు. అసలు భార్య లేకుండా దద్దరం పెట్టకూడదు. భార్యను మాత్రం విడిచిపెట్టకండి, దయతో సరిగ్గా వినండి. ఇవి తినే పదార్థం. దోస, దోసకాయ పొరపాటును కూడా పనికిరాదు. దోసకాయ పచ్చడి చాలా చోట్ల పెడుతున్నారు, దోస పనికిరాదు. సుస్పష్టముగా మార్కండేయ పురాణం దోస వివర్జనీయము అన్నది ఇదివరకు తెలియక చేస్తే దాన్ని పక్కన పెట్టేయండి. తెలియక చేసిన వాడికి వెండి దానం చేస్తే ఆ ప్రాయశ్చిత్తం అయిపోతుంది, పాపం పోతుంది. ఇక మీద నుంచి దోసకాయ పచ్చడి పెట్టకండి అనమాట. పలాండువు, నీరుల్లిపాయ పనికిరాదు. నీరుల్లిపాయ అని మనవాళ్ళు ఎర్రగడ్డను కూడా పిలుస్తారు కొంతమంది. ఆ నీరుల్లిపాయ పనికిరాదు. ఉల్లి అంటే వెల్లుల్లిపాయ పనికిరాదు. ఆనుగమ్ము, ఆనవకాయ అసలు పనికిరాదు. పీనుగైన వాడికి ఆనవకాయ పనికిరాదని శాస్త్రం. ఇంగువ, ఇంగు పోపులో వేయకూడదు పొరపాటు కూడా. పితృ కార్యక్రమాల్లో ఇంగు వాడకూడదు. దేవ కార్యక్రమాలకు వాడండి, మీరు వాడుకోండి బాగా. అసలు ఇంగు నాకు కూడా కొంచెం కాగే. అలసందియలు, అలసందిలు అనేవి ధాన్యం ఉన్నాయి, అవి అస్సలు పనికిరావు. ప్రత్యక్ష లవణ మసూరములను. అంటే ఇప్పుడు విస్తరాకులు అన్నం వడ్డించేటప్పుడు ఆఖరి మనం కొంచెం ఉప్పు కూడా వేస్తాం, ఎందుకని కూరలో ఉప్పు తగ్గిన, పులుసులో ఉప్పు తగ్గిన కలుపుకోవడానికి వీలుగా. ఒక్క తద్దినంలో భోజనం చెప్పే పెట్టేటప్పుడు భోక్తలకి, ఈ తినేవాళ్ళకి, వీళ్ళెవరికి కూడా ఉప్పు కనపడకూడదట. అందుకే ఆకులో విస్తట్లో మాత్రం ఉప్పు వేయకూడదు, డైరెక్ట్ ఉప్పు ఉండకూడదు, కూరల్లో ఉప్పు వేయాలి. అది ఎక్కువైనా తక్కువైనా పడవలసిందేట. అదే ఉత్తప్పుడు భోజనం పెట్టేటప్పుడు ఖచ్చితంగా చాలా చోట్ల ఎప్పటికూడా ఉప్పు వేస్తారు, అది ఉప్పు వేయాలని చేస్తాం, లవణం వేయాలి. వేస్తే ఏమవుతుందన్నమాట, ఒక్కోసారి మన చేతితో తక్కువ పడచ్చు, ఎక్కువ పడితే ఏం చేయలేం కానీ తక్కువ పడితే కలుపుకుంటాం. కానీ ఈ తద్దినంలో భోక్తలుగా వచ్చిన వాడికి, పెట్టేవాడికి ఆకులు వేసి అన్నం పెట్టేటప్పుడు అందులో ఉప్పు మాత్రం వేయకూడదు, కనబడేలా చేయకూడదు. అందుకని దానికి ప్రత్యక్ష లవణం అన్నారు. పరోక్ష లవణం ఉండొచ్చు, ఎందుకని పప్పులో ఉప్పు కనపడదు కదా, అందులో కలిపేశాక, పులుసులో ఉప్పు కనపడదు కదా, అలాంటి ఉప్పులే తప్ప డైరెక్ట్గా మాత్రం ఆకులో కనపడకూడదు. మసూరము, చిరుశనగలను ఉంటాయి చిన్న శనగలు, ఆ చిరుశనగలు కూడా పితృకార్యంలో వాడరాదు. కన్యాధనంతో తద్దినం పెట్టకూడదట. ఒక అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు ఆ అమ్మాయికి పుట్టింటి వారు సొమ్మిస్తారుగా, మొగుడు రేపు పొద్దున తద్దినానికి నీ డబ్బు పట్టుకురా అని తన పెళ్ళం యొక్క ధనాన్ని ఉందే ఆ కన్యాధనాన్ని, దాని పొరపాటు కూడా వాడకూడదు. ఒకవేళ వీడు పేదవాడు, వాళ్ళ ఆవిడ దగ్గరే డబ్బు ఉంది, వీడు రూపాయి పనికిరాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలట, యాచన చేసి పితృకార్యం చేయమన్నారు. భార్యాధనం వాడకూడదట, స్త్రీధనముగా పెద్దలు ఇచ్చిన దాన్ని సొంతమునకు ఈ పితృకార్యములకు వాడితే మహాదోషం. కనుక కన్నీయ కుంకుమునకును చేయకున్న ధనమని సుస్పష్టంగా చెప్పారు, ఆ ధనంతో పితృకార్యం పెట్టకూడదు. ఒకవేళ మనకి భార్య ధనం తప్ప వీడి దగ్గర ధనం లేకపోతే యాచించి తెమ్మన్నాం కదానని పతితుడి దగ్గరికి వెళ్ళకూడదట. పాపాత్ముడి దగ్గరికి పతనం అయిపోయిన వాడు, అటువంటి వాడి దగ్గర డబ్బు తెచ్చుకోకూడదు. ఎవరితో అయినా యుద్ధం చేసి వాదం చేసి డబ్బు తెస్తే అది పనికిరాదు. అందుకని ఈ ధనమట కొన్న ధనము శ్రాద్ధమున కుత్సితములను, ఇవి పనికి మాలిన ధనాలు. ఈ ధనముల వల్ల పితృదేవతలు బాధపడతారు, సాధ్యమైనంతవరకు కష్టపడి ముందు రోజే కాస్త కష్టపడి ఆ కష్టార్జితముతో, లేక పవిత్రమైన వ్యక్తులు ఉంటారు కదా, ఏ ధర్మాత్ముల హరిప్రసాద్ గారు లాంటి వాళ్ళ పవిత్ర ధనం అడిగి ఇవ్వండి కాస్త ఇవ్వండి అని అడిగి అవి తీసుకోవచ్చట, కానీ అపవిత్ర ధనం తీసుకోవద్దు. ఇంకా మర్నాడు నీళ్లు వాడతారు కదా, శ్రాద్ధానికి నీళ్లు కావాలి, ఎందుకని ఆచమనానికి కావాలి, అస్తమానం తిరోధకాలకు వాడాలి, యజ్ఞానికి వాడాలి, కాళ్ళు కడగడానికి భోక్తలకు వాడాలి కదా. ఆ నీరు ఎటువంటిది, అప్పటికప్పుడు తాజాగా తెచ్చుకోవాలి. రాత్రి తెచ్చిన నీరు దుర్గంధ ఫేనపూరితంబగు నీరును, రాత్రి తెచ్చి నిలవ పెట్టిన నీరు పనికిరాదు, దుర్వాసన వచ్చిన నీరు పనికిరాదు. నురగలు వచ్చి బుడగలు వస్తాయి సార్ వరదల్లో, ఆ వరదల్లో ఆ నురుగు గొక్కుతున్న అపవిత్రమైన జలం పనికిరాదు. మరి ఒక్కోసారి మనకి కర్మయోగం వల్ల అనేక రకాల ధర్మ సందేహాలు కదా, ఎక్కడో నగరంలో ఉంటున్నామండి, ఐదు రోజులకు ఒకసారి ట్యాప్ వస్తుందండి, ఒత్తప్పుడు నీళ్లు దొరకవండి, మా వల్ల కాదండి, ఏం చెయ్యాలి, పోనీ ఏ మినరల్ వాటరో తెచ్చుకుందామంటే అది ఏ ఏడాది క్రితంలో తెలియదు, పైకి అక్కడ ఆరు నెలలలోపు బెస్ట్ బిఫోర్ 3 మంత్స్ 6 మంత్స్ అంటాడు, కానీ అది బెస్ట్ కాదు, రుష్టి నీరు కూడా అనిపిస్తున్నారు ఈ మధ్యన డేట్లు మార్చి, కాబట్టి ఏ నీరు ఎలా ఉంటుందో తెలియదు. అందుకని ఏం చెప్పారు, ఆవు పాల చొక్క ఆ నీళ్లలో ఒకవేళ రాత్రి పెట్టుకున్న నీళ్లలో నిలవ నీళ్లలో వేస్తే అది స్వచ్ఛ జలం అయిపోతుంది. ఇవాళ కుళాయి రాత్రి వచ్చింది, పొద్దున రాదు, అందుకని వీరు శ్రాద్ధం కోసమో లేక దేవతల కార్యక్రమం కోసం, ఒకవేళ దేవతలకైనా సరేట, స్నానం చేసి మడిగా నీళ్లు పట్టుకున్నారు. అది పొద్దున్న నీరు కాదు కదా, రాత్రి నీరు కదా, నిలవన్న నీరు కదా, అది పనికిరాదంటాడుగా, రాత్రి తెచ్చిన నీరు పనికిరాదన్నాడు, ఇప్పుడు ఈ నీరు తప్పలేదు. అందుకని అటువంటిప్పుడు ఏం చేయాలన్నమాట, కొంచెం గోక్షీరం అందులో వేస్తే అది పవిత్రం అవుతుంది, దర్భలు వేస్తే పవిత్రం అవుతుంది, లేదా గంగాజలం తెచ్చేళ్లలో పెట్టుకున్నారుగా, ఆ గంగాజలం ఒక్క చుక్క అందులో వేస్తే అప్పుడు అది పవిత్రం అవుతుంది. అవకాశం ఉన్నవాడు మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్, తాజా జలం తెచ్చి పెట్టుకోవడం చాలా మంచిది. ఇంకా అలాగే ఏ రకమైన అపవిత్ర జలాలు ఉన్నా వాటన్నిటికి క్షీరము, గంగాజలము లేక దర్భలో ఇవి పవిత్రం కనుక అదే అలాగే చేసుకోమన్నాడు. ఆవు పాలు ఈనిన తర్వాత 10 రోజులు లోపు అయితే మాత్రం అది వాడకూడదు. మళ్ళీ శుభం చెయ్యొచ్చు అన్నాం అనుకోండి, ఇప్పుడు అపవిత్ర జలం, జలశుద్ధికి పాలు వాడమన్నాం, కానీ ఒక ఆవు అప్పుడే ఈనింది, ఆ ఈనగా వచ్చిన పాలు ఉన్నాయే, అవి గనక ఈ రాత్రి తెచ్చిన నీళ్లల్లో వేసి ఇది శుద్ధ అయ్యిందని పితృదేవతలకు వాడితే మొత్తం శ్రాద్ధమంతా వ్యర్థమైపోతుంది. అందుకే ఆవు దూడని పెట్టిన 10 రోజుల తర్వాత పాలే కానీ ఈ లోపు పాలు పనికిరావు మళ్ళీ. ఎంత జాగ్రత్త తీసుకోమన్నాడు, ఎక్కడికక్కడ మనకు అనుమానం లేకుండా చెప్పాడు. ఈయన 10 దినంబులలోని ఆవు పాలను వర్జించున్నది అన్నాడు. ఈయన 10 రోజుల్లోపు ఆవు పాలు కూడా పనికిరావు, ఎంత ఆవు పాలైనా సరే. ఎట్టి పరిస్థితుల్లో శ్రాద్ధం జరిగేటప్పుడు మరుగులో ఉండాలి. కొన్ని ఆ ప్రాంతానికి వచ్చాయా మొత్తం పితృకార్యం వ్యర్థం. ఏమిటిది, కోడి, ఓరబంది, కుక్క, నపుంసకుడు, అసురగణము శ్రాద్ధకాని చేయుకాన మరువునందుగా వించున్నది రక్షకాగతిలలు ధరణి కలయజల్లి. కోడి వచ్చిందంటే శ్రాద్ధం జరుగుతున్న చోటికి మొత్తం శ్రాద్ధం వ్యర్థం. సరే పంది వచ్చింది, అది వ్యర్థం. కుక్క పనికిరాదు, ఇళ్లలో కుక్కలను పెంచుకుని కుక్క అని అప్పుడే పిలుస్తారా కర్మ కాకపోతే పెంట ప్రధాన సమయంలో, అస్సలు కుక్క చూడకూడదు. నపుంసకుడు పనికిరాడు, సరే అసురగణం రాక్షసులు పనికిరారు. ఇప్పుడు కలియుగంలో వేరే రాక్షసులు ఎవరు అక్కర్లా, టీవీ పెట్టుకోకండి, అందులో రాముడిని అరెస్ట్ చేస్తాను అని పలుకుతోంది ఒక దౌర్భాగ్యురాలు, వాళ్ళే రాక్షసులు. అంటే రాముడిని కృష్ణుడిని తిట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాక్షసులు. రాక్షసులు అంటే డైరెక్ట్గా దిగిరావక్కర్లా, టీవీ పెట్టుకున్నప్పుడు అందులో ఆ సీరియల్స్లోనో ఈ దరిద్రపు ఇంటర్వ్యూలో అందులో ఒక దరిద్రపు ఛానల్ ఉంది రామచంద్ర ప్రభు అలాంటి ఛానల్స్ మీరు పెట్టుకున్నారంటే ఇక వేరే మీకు రాక్షసులు వచ్చి శ్రాద్ధములు పాడు చేయక్కర్లా, వాళ్లే రాక్షసులు వాడు. కాబట్టి అలాంటివన్నీ ఆ పూట నిషేధంగా పెట్టుకోండి, ఇవి రాకుండా చూసుకోండి. అందుకని సాధ్యమైనంతవరకు ఇంట్లో తాళం పెట్టేస్తారు ఆ వీధి గడియ దగ్గర, ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకుండా. ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కర్మగాలు వచ్చాయి, అప్పుడు ఏం చేయాలట, ఇంటి చుట్టూత తెల్లలు జల్లి నువ్వులు జల్లేస్తే దోషం పోతుందట. అందుకే అన్నాడు, రక్షకాగా తెల్లలు ధరణి కలయ జల్లి. మన జాగ్రత్త మనం తీసుకున్నాం, అయినప్పటికీ ఈ కోడో కుక్కో పందో నపుంసకుడో వచ్చాడు. ఇంట్లో పిల్లలు వద్దన్నా వినిపించుకోకుండా అప్పుడే టీవీ పెట్టారు, ఈ రాక్షసులు కనబడ్డారు, అప్పుడు ఏం చేయాలి, ఇన్ని నువ్వులు తీసుకుని ఈ కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్ట ప్రసారణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం అనే శ్లోకం చదువుకుంటూ ఇంటి చుట్టూతో నువ్వులు జల్లేస్తే మొత్తం దోషంతో ఒక్క దెబ్బ కొట్టు. అలాగే పాపం పెళ్లి కాని వాళ్ళు కానీ భర్త పోయిన వాళ్ళు కానీ ఇలా ఒంటరిగా దిక్కు లేకుండా ఉండే వాళ్ళకి మాత్రం మినహాయింపు ఉంది. ఎప్పుడు శాస్త్రము కష్టాలలో ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని నియమముల సడలింపు చెప్పింది, దానికి ఆపద్ధర్మం అన్నారు. అందుకే అన్నీ ఉన్నప్పుడు చేయకూడదు, అప్పుడు సాధ్యమైనంత వరకు బొగ్గులు వెంట్రుకలు తొక్కకుండా చూసుకోవాలట. బొగ్గులు తొక్కడం దారిద్ర్యం, అందువల్ల దరిద్రుడు అవుతాడు ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ బొగ్గులు తొక్కితే. వెంట్రుకలు తొక్కకూడదు, వెంటనే వాటిని తీసి ఒక పక్కన పెట్టేయాలి. దర్పణాలోకనము దంతధావనంబు వెంట్రుకలను గైసేయుట పూర్వాహనముననే ఆచరింపదవు. నేను ఇవి గానం చేయకుండా కేవలం వచనంలో ఎందుకు చదువుతున్నానంటే ఇవి ధర్మాలు స్పష్టంగా అర్థమవ్వాలి అందరికీ. మధ్యాహ్నం 12 లోపే దంతాలు తోముకోవడం, ఈ క్షవరం చేయించుకోవడం, డ్రైల్ చేయించుకోవడం, దువ్వుకోవడం ఇవన్నీ చేయాలట. మధ్యాహ్నం 12 తర్వాత క్షవరం చేయించుకోవడం అంత దరిద్రం లేదు, మహాపాపం, దేవతలు అటువంటి వాడిని శపిస్తారు. కాబట్టి మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ఒక్క ఎవరైనా చచ్చిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళినప్పుడు తప్ప తక్కిన వేళల్లో క్షవరం చేసుకోకూడదు, పొరపాటు కూడా కత్తిరించకూడదు, గడ్డం చేసుకోకూడదు. ఇవన్నీ 12 లోపు జరగాలి. అలాగే పొద్దున 12 దాకా లేకుండా అప్పుడు పళ్ళు తోముకోవడం ఏంటి కర్మ కాకపోతే, పొద్దున్న నుంచి పాచిముఖంతో వంట చేసుకుని పాలు కాచుకుని కాఫీ కూడా తాగి అప్పుడు మధ్యాహ్నం బ్రష్ చేసుకోకూడదట. ఎప్పుడు కూడా మధ్యాహ్నం 12 లోపే ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి, ఎంత అనారోగ్యవంతుడికైనా సరే. మరీ మంచం మీద కోమాలోకి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము, అది పక్కన పెట్టండి. తర్వాత భోజనం ఎప్పుడు ఏ దిక్కుల్లోకి చెయ్యాలి, తూర్పు దిక్కు కానీ ఉత్తరం దిక్కు కానీ చూడాలట. ఉత్తరం బొండె తీర్పు దిక్కుండ చూచి జానుమధ్యంబునందు హస్తంబులుండ కుడుచునది పవిత్రాన్నంబు నరవరేణ్య అని చెప్పింది. కాళ్ళు ఇలా బాసిన మఠం వేసుకుని రెండు చేతులకి ఈ రెండు కాళ్ళకి మధ్యలో చేతులు పెట్టుకుని ఎదురుగుండా విస్తరాకు పెట్టుకుని, అంటే ఈ మోకాలకి మధ్యలోనే చెయ్యి ఉండాలట. ఇలా మోకాల మీద చెయ్యేసుకుని గడ్డం కింద చెయ్యట్టుకుని కాలు పైకెత్తి అలా అన్నం తింటే వాళ్ళు వచ్చే జన్మలో పరమ దరిద్రులై పడతారని వికాంగులై పడతారట. అందుకని ఇలా గడ్డం కింద చేతులు, ఒంటికాలు ఇలా పైకెత్తి కూర్చోవడాలు, ఇలాంటి భోజనములు చేయకండి. ఇవన్నీ చూపిస్తే కానీ తెలియక నేను ఇక్కడ ఏకపాత్రాభినయం కూడా చేయలేక మధ్య మధ్యలో కొంచెం ఇబ్బంది పడుతున్నాను. కాబట్టి రెండు కాళ్ళకి మధ్యలో కూర్చుని విస్తరాకు పెట్టి భోజనం చేయాలి. ఒకవేళ బల్ల మీద కూర్చుని భోంచేసేటప్పుడు కూడా ఈ రెండు కాళ్ళు కొంచెం వెడల్పుగా పెట్టి ఆ మధ్యలో ఉండేలా చూసుకోవాలట. విస్తరాకు చెయ్యి మధ్యలోనే ఉండాలి, భోజనం చెయ్యాలి. భోజన సమయంలో మాట్లాడకుండా మౌనముగా తినమని చెప్పారు. తూర్పు లేక ఉత్తర దిక్కులుగానే భోంచెయ్యాలి గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు. గురుస్థానంలో ఉన్నవాళ్ళు యతులు దక్షిణం పశ్చిమం కూడా భోజనం దిక్కులుగా వాడచ్చు, ఎందుకంటే వాళ్ళ నియమాలు వేరు. కానీ గృహస్థాశ్రమంలో సామాన్యుడు మాత్రం అటు సూర్యుడు ఇటుపడిచినప్పటికీ కూడా తూర్పు ఉత్తరం దిక్కులకే తిరిగే భోంచెయ్యాలి. లేకపోతే అటువంటి వాడికి కొన్ని ఇబ్బందులు వస్తాయి, అవే గుల్మ రోగాలు, ఎసిడిటీ అంటామే అటువంటి రోగాలు ఇవన్నీ వస్తాయట. పశువులు ఉన్నటువంటి మందలో, ఆవులున్న చోట, దేవాలయ ప్రాంగణంలో విన్మూత్ర విసర్జనంబు వలదు, మలమూత్ర విసర్జన చేయకూడదు. ఆయన ఆవుల దగ్గరికి వెళ్ళి చేయడం ఏమిటి, గేదెల దగ్గరికి వెళ్ళి చేయటం ఏమిటి మలమూత్ర విసర్జన? అలాగే పవన జలంబులందు అన్నాడు, గాలి బాగా వీస్తున్నప్పుడు, అప్పుడు కూడా ఆ గాలి వీస్తున్నప్పుడు ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి విసర్జించాలి. నీళ్లలో విడిచిపెట్టకూడదు, నదుల్లో పొరపాటు కూడా విడిచిపెట్టకూడదు. అన్నాన్ని చిటికి వాటికి తిట్టకూడదు అండి, అన్న దోషగణన అన్నాడు. మరీ అనారోగ్యం వచ్చినప్పుడు కళ్ళు తిరుగుతున్నప్పుడు అన్నం పెట్టడం అని విసుక్కొచ్చేమో, కానీ ఉత్తప్పుడు మాత్రం అన్నమును విసుక్కోవడం, అన్నం పెట్టేవాడిని విసుక్కోవడం కూడా మహాపాపంట. ఎంగిలి నోటితోటి పలకరించకూడదు, దేవతల్ని చూడకూడదు, నక్షత్రములను చూడకూడదు, గోవులను చూడకూడదు, సూర్యుడిని చూడకూడదు. తర్వాత పగిలిపోయినటువంటి పాత్రల్లో భోజనం చేయకూడదు, విరిగిపోయిన కంసాలు ఉంటాయి, అటువంటి వాటితోటి అన్నము వండకూడదు, అటువంటి వాటిలో అన్నము తినకూడదట. భిన్న భోజనము, భోజనం అంటే అన్నం తినే కంసాలు, అవి భిన్నమైతే వాటిల్లో భోజనం చేయకూడదు. కంచెల అంచులు విరిగిపోతాయి, అయినా అన్నం తింటాడు వాడు, అది కూడా దోషమే అన్నాడు. వికీర్ణాసన శయ్యలు బాగా విరిగిపోయినవి, పటపట శబ్దం వచ్చేవాడు ఇలా వాలేమనుకోండి, ఈ వెనక అతను పట్టని శబ్దం వచ్చిందనుకోండి, అటువంటి దాని మీద కూర్చుని భోజనం చేయొద్దన్నాడు. ఉపన్యాసం ఇబ్బంది లేదు, భోజనం మాత్రమే చేయొద్దన్నాడు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, లేని పోను గొడవ ఎక్కడి మీరు నేను బెంగ పెట్టుకోవాలి. ఇక్కడ చెప్పేది భోజనమునకు చెప్పాడు, బాగా శబ్దములు వస్తున్నటువంటి పీటల మీద కిర్రు కిర్రు అంటూ ఉంటుంది మీరు భోజనం చేసినప్పుడల్లా, అటువంటి విసర్జించేయమన్నాడు. తర్వాత కిర్రు కిర్రు శబ్దం వచ్చే మంచాలు, కోళ్ళు కదిలిపోయే మంచములు, సెయ్యి అంటాం దాన్ని, ఆ మంచము కూడా విసర్జనీయం. గురువుగారి కంటే ముందు వేగంగా వెళ్ళకూడదు, గురువుగారి కాళ్ళ మీద కాలేసి తొక్కకూడదు, గురువుగారు చెయ్యకుండా మనం చేయకూడదు. సాధారణంగా గురువుగారికి ఎదురుగుండా కూర్చుని సంధ్యావందనం చేయకూడదట, పక్కన కూర్చోవాలట. గురుల ప్రత్యుద్గతి అన్నాడండి ప్రత్యేకంగా, ఇది కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. గురువుగారు ఇక్కడ కూర్చున్నారు, జపం చేసుకుంటారు, మీ పృష్ఠభాగం సరిగ్గా నా మూతికి పెట్టకుండా అటో ఇటో పక్క కూర్చుని చేయాలట. మీ వెనక నేను ఉండకూడదు, నా వెనక మీరు ఉండొచ్చు, కాసేపు నేను పౌరాణికుండి కనుక. తర్వాత గురువుగారికి నమస్కరించకుండా ఏ పని చేయకూడదు, గురువు కంటే ముందు అర్చనము చేసినా భోజనం మాత్రం గురువు చేయకుండా చేయకూడదు. గురుని ఎడ దిగంబరత శయనింప నీరాడగా, గురువుగారికి ఎదురుగుండా వస్త్రాలు లేకుండా కూర్చోవడం కానీ స్నానం చేయటం కానీ చేయకూడదు, వస్త్రాలు లేకుండా స్నానం.
విను పై చీరలేక సుర విప్రుల అర్చన చేయరాదు, భోజనమునరింపరాదు, దివసంబునురేయు పురీషమూత్ర సర్జనము కుబేర దక్షిణ దిశాముఖతంతగుణాచరింప, మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము వందిన ఎప్పుడప్పనుల్.
ఏమో రోగం వస్తే మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, రోగం లేకుండా ఆరోగ్యంగా ఉన్నంత వరకు, అంతో ఇంతో ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఈ పై కండువ లేకుండా దేవతల్ని పూజించకూడదు. పై చీర లేక పైన కండువ లేకుండా ఓ తువ్వాలైనా కనీసం ఒక జేబురుమాలైనా ఏదో ఒక వస్త్రం లేకుండా దేవతా పూజ చేయకూడదు. విప్రుల్ని పూజించకూడదు, భోజనం చెయ్యకూడదు అన్నాడు. మా ఇంట్లోనేగా టేబుల్ మీల్సేగా అనుకోకండి, టేబుల్ మీల్స్ అయినా మీల్సే, అదేం వాటర్ ఫాల్స్ కాదు. కాబట్టి శుభ్రంగా పైన కండువ వేసుకుని భోజనం చెయ్యండి, భోజనం కూడా పైన కండువ లేకుండా తినరాదు. పగలైనా రాత్రైనా పురీషమూత్ర సర్జనము, మలమూత్రముల యొక్క విసర్జనము కుబేర అంటే ఉత్తర దిక్కు, దక్షిణ దక్షిణం దిక్కు, ఈ రెండు దిక్కులకేసి తిరిగే చెయ్యాలి. మలమూత్రములు ఉత్తర దక్షిణం దిక్కులకేసి తిరిగే చెయ్యాలి. తూర్పుకి తిరిగి కానీ, పడమరకి తిరిగి కానీ, మలము కానీ, మూత్రము కానీ విసర్జిస్తే అటువంటి వాళ్ళు వికలాంగులు అవుతారు, వికలాంగులై పుడతారు, లేదా వంశంలో అవయవ లోపం ఉన్న వాళ్ళు పుడతారు, లేదా చర్మ రోగములతో పుడతారట. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తూర్పు, పడమర, మలమూత్ర విసర్జనములకు నిషిద్ధము, ఉత్తర దక్షిణాలుగా తిరిగి చెయ్యాలి. మళ్ళీ మనకు అనుమానం, మేము ఊరు వెళ్ళామండి, ఆ ఊళ్ళో ఏది తూర్పు తిరగటం లేదు, అందుకే తూర్పు తిరిగి దండం పెట్టన్నారు. తెలియనప్పుడు ఏ తూర్పు తెలియదు కదా, అప్పుడు మనకేం దోషం లేదు, ఉన్న ఊళ్ళో చూసుకోండి. అందుకే వాస్తు శాస్త్రంలో కూడా ఈ లెట్టిన్ ప్లేట్ కమోడ్ ఉందే, అది ఉత్తరం లేక దక్షిణం కేసే ఫిట్ చేసి పెట్టుకోండి అన్నారన్నమాట. అప్పుడు మనకి దోషం లేకుండా ఉంటుంది. ఇక తలతీయట ఇరుగేళ్ళ తగదు గోకగా, బాగా దురద పెట్టింది. ఇలా అనగానే గ్యారంటీగా దురద వస్తుంది మీకు, చూసారా? అలా అన్నానని ఆవిడ గోకింది. సాధారణంగా ఈ మనిషికి బుర్రంటూ ఉంది కనుక ఆ బుర్ర మీద దురద పెడుతుంది. ఆ దురద పెట్టేప్పుడు రెండు చేతులతో బర్ర అని గోకకూడదట, అది దరిద్రం. ఈ చివరి భాగాల్లో, అగ్ర భాగములలో లక్ష్మి ఉంటుంది. ఈ లక్ష్మీదేవి నెత్తికెక్కుతుంది అప్పుడు, అప్పుడు అవతల వాడు పతనం అవుతాడు. అందుకని ఎంత దురద వచ్చినా ఈ రెండు చేతులతో బర్ర అని గోకకూడదు. అందుకని ఏం చేయమన్నారు, ఓ పాకెట్ కోమ్ పెట్టుకోండి పక్కన గోక్కోవడానికి, లేదా ఈ మొండి చేతితో గోక్కోవాలట. అత్యావశ్యక స్థితిలో ఒక్క చేతితో గోక్కోవాలట, మొత్తం మీద రెండు చేతులు ఉపయోగించి బరుబరు గోక్కోకూడదు. మీరు ఏం పడతారో పడండి. నిమిత్తము లేక వమదల తడప తగదు, అనవసరంగా తల తడపకూడదట. పొద్దున్న తలకి చేస్తారు, సాయంత్రం తలకి చేస్తారు, కొంతమంది అలా చేయకూడదు. చీటికి వాటికి కారణము లేకుండా తల తడపకూడదు. తల తడపడానికి నియమాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మంగళవారము, శుక్రవారము పొరపాటును కూడా తలంటు స్నానం చేయకూడదు. మూడు దినములు నిషిద్ధ దినములు, మంగళ, శుక్ర, ఆదివారాలు తలంటు నిషిద్ధం. పంచాంగాల్లో కూడా ఇదే రాశారు, కాకపోతే అవి మనం పట్టించుకోవట్లేదు. మంగళ, శుక్రవారం, ఆదివారం అభ్యంగన స్నానం, కుంకుడుకాయలతో తలంటుకోవడం అనేది నిషిద్ధం అనమాట. ఒంటికి నలుగు పెట్టుకోవడం అన్నీ నిషేధం. తర్వాత చీటికి వాటికి నోట్లో వేలు పెట్టుకుని దాంతో పేజీలు తిప్పుతారు కొంతమంది, అది ఎంతో దోషంగా చెప్పారు. ఎంగిరి వేలికి అంటించుకుని, అంటే నోట్లో వేలెట్టుకుని ఆ ఉమ్ము రాసుకుని పేజీలు తిప్పుతారే పుటలు, అది పరమ దోషం. ఒక్కొక్కప్పుడు లెక్క పెట్టడానికి కూడా, డబ్బులు లెక్కడానికి కూడా ఇలా అండం, ఇలా అండం, నాలుక మీద వేలెట్టడం, ఈ వేలుతో దాన్ని ముట్టుకోవడం, ఆ నాలుక మీద 100 సార్లు వేలెట్టుకుని దాంతో జాపిల పండు పట్టుకొచ్చి నా చేతిలో పెడితే నేను ఏమైపోతాను పట్టుకొచ్చి, అంతకంటే నాకు ఇవ్వడమే. పిల్లలకి చేతికి ఇచ్చిన తర్వాత కూడా పళ్ళు అవి శుభ్రంగా ఉన్నాయో లేదో చూడండి సుమా. మొన్న ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి ఇచ్చి రెండు పళ్ళు నాకు ఇప్పించింది. ఆ అమ్మాయి నాకి దాని మీద ఏదో వేసి అవి పట్టుకొచ్చి నాకు ఇచ్చింది. ఆవిడ నాకు ఇచ్చింది అది నేను ఏం చేసుకుంటాను ఇప్పుడు. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఎంగిలి పదార్థాలు ఇవ్వకూడదు, ఎంగిలి లేకుండా చూసుకోవాలి, అది కూడా దోషం. తలనున్న నూనె తగదు అంగమున పూయ, ఇంకో కొంతమంది చేసే పెద్ద పొరపాటిది చేతిలో ఒక నూనె పోసుకుని నెత్తికి రాసుకుని ఆ తర్వాత చేతికున్న నూనె కాళ్ళకి రాసుకుంటారు. ఈ తలకి నూనె రాసుకున్నాక చేతులకు వచ్చిన నూనె తగదు అంగమున పూయ, ఒంటికి రాసుకోకూడదు, అవయవాలకు రాసుకోకూడదు, వెంటనే కడుక్కోవాలి, ఇది కూడా దోషం అంట. దరిద్ర దేవత లక్షణం అంట. ఇలాంటి వాళ్ళని జ్యేష్ఠాదేవి పట్టుకుంటుంది, లక్ష్మీదేవి వదిలిపెడుతుంది. అందువల్ల మంచి 500 రూపాయలు ఖర్చు పెట్టి మీరు కేశకాంతి కొనుక్కున్నప్పటికీ ఇంత ఖరీదైన నూనె చేతికి ఉంటే ఇది వ్యర్థమైపోతుందని కాళ్ళకి రాసుకుంటే అసలు జీవితం వ్యర్థమైపోతుంది, అర్థం వ్యర్థమైపోతుంది. కాబట్టి కాళ్ళకి రాయకుండా చేతులు కడుక్కోండి, లేదా కొంచెం నూనె రాసుకోండి నెత్తికి. తర్వాత ఏం చెప్పారు, వేదం వనధ్యాయ తిథిలో చదువంగా కుదరదు అన్నాడు. అమావాస్య నాడు వేదం చదవకూడదు, శాస్త్రాలు చదవకూడదు, ఇలాంటి తిథులు కొన్ని ఉన్నాయి. అనధ్యాయ తిథులు అధ్యాయము చేయకూడదు. ఉదాహరణ చెప్పనా మీకు, అష్టమి, నవమి, అమావాస్య ఈ తిథుల్లో జ్యోతిష్ శాస్త్రం చూడకూడదు. అందుకే ఎవరైనా జాతక చక్రం పట్టుకొచ్చి నా జాతకం చూడండి అంటే ఆ రోజు అష్టమే, నవమే, లేక అమావాస్య చూసుకోవాలి. చూసుకోకుండా తొందరపడి మనం చూసామంటే చూసిన వాడికి అవతల వాడికి నష్టం. అందుకే ఇలాంటి అనధ్యాయ తిథుల్లో ఈ జ్యోతిష్ శాస్త్రం వంటి శాస్త్రం చూడకూడదు. ఎందుకంటే జ్యోతిషం అనేది వేదాల్లో ఒక అంగం. శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు ఈ 6 షడంగములని పిలువబడతాయి. కాబట్టి జ్యోతిషం వేదములలో ఒక గొప్ప అంగం, ఒక భాగం. అలాంటివి ఇలాంటి తిథుల్లో చూడకూడదు. అవతల వాడు 100,000 రూపాయలు ఇచ్చినా సరే అష్టమి, నవమి, తర్వాత అమావాస్య తిథులలో పొరపాటును కూడా చూడకండి జాతకాలు. అది అనధ్యాయ తిథులు. ఒరు చీర ధరియంప తగదు, ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకోకూడదు. ముఖ్యంగా పెళ్ళిళ్ళల్లో లేడీస్ గుర్తుపెట్టుకోండి, మా అమ్మ కట్టుకున్న చీర నేను కట్టుకోకూడదా అండి, ఆవిడ ఇప్పు ఎక్కడ పెట్టగానే ఈ కూతురు కట్టుకోవడం, వీడు కట్టుకున్న లుంగి వాడు కట్టుకోవడం, మనం అమ్మ దేవతలం ఆ శేషవస్త్రాలు ధరించడానికి. నేను కూడా మా చిన్నప్పుడే పురాణాలు మొదలు పెట్టడంలో కొంత లాభం ఉంది, కొంత ఇబ్బంది ఉంది. నాకు వెళ్ళగానే పంచెలు పెట్టేవారు. ఏమంటే నా వయసు 8 ఏళ్ళు, నేను ఒక ఇంట్లో మా ఊళ్ళో పాప ఒక ఆవిడ ఉన్నది, చాలా ఉత్తమురాలు, భగవద్గీత చెప్పించుకుంది. ఇది నిజంగా జరిగింది, 8 ఏళ్ళు చెప్పాను భగవద్గీత. 8 ఏళ్ళ కుర్రాడికి పంచి ఎందుకు చెప్పండి, చక్కగా ఓ ఫ్యాంటో లాగో ఓ పావలా ఇస్తే సినిమాకు పోయేవాడిని నేను. ఆవిడేం చేసింది నాకు, మా నాన్నగారికి పెట్టే పంచి కండువ నాకు పెట్టింది. అబ్బాయి గారా ఇదిగోనండి వస్త్రదానం అండి అని పైసా లేకుండా ఉట్టి పంచి పెట్టింది. ఇప్పుడు ఈ పంచి పైగా ఇచ్చిన తర్వాత ఏం చెప్పింది ఆవిడ, మీరే కట్టుకోవాలండే ఎండే, మీరే కట్టుకోవాలండో. ఆ ఎండే అనేది మా వాళ్ళకి కాస్త అదొక అభిమానం అండి, అదొక ఆశ. ఎండే మీరే కట్టుకోవాలంటే నేను చూస్తే ఇలా ఎండిపోయినట్టున్నా, పక్కగా ఉండేవాడిని అందులో కుర్రాడిని, ఈ ఎండిపోయిన వాడు ఎండే మీరే కట్టాలండి, ఏం కట్టుకుంటాడు వీడు. సరే ఆవిడ మాట కాదంటే అదొక గొడవ, అందుకని ఆ పంచి పైపైన ఒక్కసారిలో చుట్టుకుని అది చుట్టుకున్నది మా నాన్నగారికి ఇచ్చాను. అప్పుడు మా నాన్నగారు శేషవస్త్రం అందరి అందుకు చెబుతున్నాను ఇది అనమాట. ఎంత మా నాన్నగారైనా కొత్త పంచి అయినా ఆవిడ కట్టుకోమందని చుట్టూ చుట్టుకున్నాను తర్వాత నాకు ఉపయోగపడదు, అది పెట్టుకెళ్ళి మా నాన్నగారికి ఇస్తే నవ్వుకుని శేషవస్త్రం రా పర్వాలేదులే ఇప్పుడే కదా కుర్రాడివి కదా పండితుడివి కదా కట్టుకుంటానులే అన్నారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పారనమాట, నాయన ఒకరి వస్త్రములు ఒకటి కట్టుకోరాదు, ఇది ఓ చూడు మార్కండేయ పురాణం. అందుకని దేవుడికి కట్టిన విగ్రహాలకు కట్టిన వస్త్రములు అయితే శేషవస్త్రములు, అవి పవిత్ర వస్త్రములు, దేవుడు విసర్జించిన వస్త్రములు మనం కట్టుకోవాలి తప్ప ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకోకూడదు. ఈ బట్టలు భిక్షుకులకు కానీ ఇళ్లల్లో పనిచేసే వారికి మాత్రమే ఇవ్వాలట. ముష్టెత్తుకునే వాళ్ళకి పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకే ఇవ్వాలి. పొరపాటు కూడా ఎంత 10,000 పట్టు చీరైనా సరే వాళ్ళ అమ్మ 2 సార్లు కట్టి కూతురు, కూతురు 2 సార్లు కట్టి మనవరాలు, మనవరాలు 3 సార్లు కట్టి పక్క ఆవిడైనా కట్టకూడదు. ఎవరి బట్టలు వాళ్ళే కట్టాలి. పొరపాటు కూడా ఒకరి వస్త్రాలు ఒకటి కట్టుకోకండి, లుంగి కానీ పంచి కానీ ఏదైనా సరే, అవి కూడా దరిద్రం చెప్పారు. తగదు అన్ని చెప్పులు తోడుగా, ఒకళ్ళ చెప్పులు ఒకళ్ళు వేసుకోకూడదు. బాత్రూమ్ చెప్పులే నా ఇంట్లో పెడతాడు, ఏ అమ్మ అదే, నాన్న అదే, కొడుకు అదే, ఇంటికి వచ్చిన అతిథులు అదే, అందరూ ఈ చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులు చప్పున మనల్ని నరకానికి పట్టుకుపోతాయి. కాబట్టి ఆ ఒకరి చెప్పులు ఒకరు ధరించరాదు, పరమ దోషం. పొరపాటును ఎవడైనా మన చెప్పు వేసుకున్నాడని తెలిస్తే వదిలేయండి, ఇంకోటి వదిలేయండి, మనం వేసుకోదు. అందువల్ల చెప్పులకి ఎంత దోషం ఉందో చెప్తా వినండి. చెప్పులు ఎవరైనా వేసుకుంటే 3 జన్మలు, కుక్క జన్మ, 4 జన్మలు, చెండాల జన్మ, ఆ తర్వాత వేసుకున్న ఎవరింట్లో వాళ్ళ చెప్పులు వేసుకున్నామో వాళ్ళ ఇంట్లో పుట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సి వస్తుంది. తెలుసిన మీకు ఒక అద్భుతమైన కథ ఇక్కడ మీకు చెప్పాలి. మీరందరూ చింతామణిని ఒక నాటకం చూశారు, ఆ చింతామణిని వల్లోపడి బిల్వమంగళుడు అని పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు కోటీశ్వరుడు చాలా దెబ్బతినేశాడు. ఆ తర్వాత ఆయన వైరాగ్యం పొంది ఆ మహాతపస్సు చేసి కృష్ణ పరమాత్మ మీద స్తోత్రం రాశాడు. తెలుసుగా మీకు ఆ బిల్వమంగళుడిని లీలాసుకుడు అంటారు. కృష్ణ కర్ణామృతం రాసింది ఎవరు అనుకుంటున్నారు, ఈ బిల్వమంగళుడే. చింతామణి వల్ల మొదట్లో పడి ఆ తర్వాత గొప్ప జ్ఞాని అయి, అందుకే ఆయన ప్రారంభంలో ఏమన్నాడు తెలుసా, చింతామణిరు జయతి సోమగిరి గురురుమే, నాకు గురువైన చింతామణికి జయము కలుగ్గాక అని చింతామణితో ఎత్తుకున్నాడండి ఆయన స్తోత్రం కృష్ణ కర్ణామృతం. ఎన్ని శ్లోకాలు రాశాడండి చింతామణి మీద, చింతామణి మీద పక్కన పెడితే కృష్ణుడి యొక్క కర్ణామృతం రాసిన మహానుభావుడు, సుకుడు కాదు లీలాసుకుడు ఈయన, ఈయన వేరు ఆయన వేరు సుమా, లీలాసుకుడు అంటే అంత గొప్పవాడు. ఆయనే బిల్వమంగళుడు, ఆయన భార్య రాధ. ఆ చరిత్ర అంతా వదిలేస్తారు మన వాళ్ళు, ఎంతసేపు ఆ దిక్కుమాలు 2, 3 ఉన్నటువంటి సీన్లో చూపిస్తారు. దాంతో మనకు అసలు చింతామణి నాటకం మరుగున పడింది. సంస్కృతంలో అపారమైనటువంటి పవిత్రత కలిగినటువంటి కావ్యంగా కృష్ణ కర్ణామృతం ప్రసిద్ధికెక్కింది. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే, ఈ శ్లోకాలు ఆ మహాత్ముడు రాశాడు. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఆ తర్వాత చింతామణి పశ్చాత్తాపంతో ఇలా ఎందరినో పాడు చేశానని తన ఆస్తి అందరికీ దానం చేసి ఈ బిల్వమంగళుడికి జ్ఞానోదయం కలగజేసి ఆయనకి తన సన్యాసి దుస్తులు చూపించి ఆ తర్వాత విరక్తి చెంది కాశీ వెళ్ళింది. ఇక్కడ వినవలసిన ఒక గొప్ప చెప్పులు వేసుకోవడం ఎంత పొరపాటో చెబుతున్నా వినండి. ఈ చింతామణి సన్యాసినిగా మారి కాశీ వెళ్ళింది. అక్కడ ఒక గుడిసి వేసుకుంది, ఒక ఆశ్రమం కట్టుకుంది. ఆ ఆశ్రమంలో హాయిగా జపం చేసుకుంటూ బతికింది. ఆ ఊళ్ళో ఒక పరమయోగీశ్వరుడు ఉన్నాడు, అంతటి గొప్ప యోగి మరొకడు లేడు, జ్ఞాని. పరుల ద్రవ్యం ఆశించడు, దానాలు పుచ్చుకోడు, జపం తప్ప ఎరగడు, ఉచితంగా పాఠాలు చెబుతాడు, జ్ఞానాన్ని పంచిపెడతాడు. ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు. ఆయన ఆశ్రమం గంగానదికి వచ్చేటటువంటి మార్గంలో ఉంది. ఇప్పుడు మనం ఒక మొక్కలో చెప్పాలంటే ముముక్షు భవన్ అంటున్నాం చూసారా కాశీలో, ఆ ప్రాంతంలో ఆయన ఆశ్రమం ఉంది. అక్కడి నుంచి రోజు ఆ రోజుల్లో ఇప్పుడు ఇరున్న రోడ్లు ఉన్నాయా, కాలినడకను వచ్చి ఇసుకలో నడుచుకుంటూ వచ్చి గంగలో మణికర్ణికలో స్నానం చేసి మళ్ళీ ఇసుకలోనే బయలుదేరి విశ్వనాథ దర్శనం చేసుకుని ఆపై తన ఆశ్రమానికి వెళ్ళేవాడు. ఒకసారి ఆయన తన ఆశ్రమం నుంచి మణికర్ణిక ఘట్టానికి వస్తున్నాడు. ఆ మణికర్ణిక ఘట్టానికి వెళ్ళే మార్గంలో ఈ చింతామణి గారు ఈ సన్యాసిని గారు అయిన తర్వాత ఆశ్రమం కట్టుకుంది. ఆవిడ యోగి నమస్కారము అంది. ఆయన పాపం చూసుకోలేదు, ఆయన అసలు రెండో పక్కకు చూడడం, అలా కళ్ళు మూసుకుని నారాయణ వాసుదేవాని కాసేపు, విశ్వనాథ విశ్వనాథ అనుకుంటూ కాసేపు, పరమ పవిత్రమైన కాశీలో ఉన్నంత వరకు భగవన్నామంత పంజనామం నాకెందనుకుంటూ అలా విశ్వనాథ నామస్మరణ చేసుకుంటూ గంగలో స్నానం చేసి వెళ్ళిపోయేవాడు. ఒక్కొక్కప్పుడు శిష్యులు కూడా వచ్చేవారు, ఒక్కొక్కప్పుడు ఏ శిష్యులు లేకపోయినా నిరాడంబరంగా వెళ్ళేవాడు ఆయన. కొంతమందికి అలాగే ఎవ్వరూ ఉండకుండా ఒంటరిగా వెళ్ళడం ఇష్టం. ఇప్పుడు ఆవిడ నమస్కరిస్తే ఆయన పాపం పట్టించుకోకుండా కేవలం నామస్మరణ చేసుకుంటూ స్నానం చేసి వెళ్ళిపోయాడు. ఈవిడికి తెక్కు వచ్చేసింది. ఎంత చెడ్డ పాత వాసన కొంత కెలుగుతుంది కదా, పూర్వకర్మ వాసన. నేను ఇంత వినయంతో ఆయనకి నమస్కరిస్తే నా కేసి కన్నెత్తి చూడడా, కనీసం ఆశీర్వదించడా పలకడా, సాటి సన్యాసిని యోగిని, ఇతడికి ఎంత అహంకారమా, వీడి అంతం చూడాలి, వీడిని పడగొట్టాలనుకున్నది ఆవిడ. కర్మయోగం వల్ల ఆయన మీద కోపం వచ్చింది. ఆయన కర్మయోగం, ఈవిడికి కర్మయోగం, ఎలా ఇతన్ని పడగొట్టడం అని చూసిందిట ఆవిడ. ఆ సమయంలో ఆ ఊళ్ళో ఓ చెప్పులు కుట్టుకునే చర్మకారుడు ఒకడు ఆవిడ దగ్గరకు వచ్చాడు. అమ్మా, మీరు చాలా గొప్ప యోగిని మణి అని, మీ దగ్గరకు వెడితే కోరికలు తీరతాయని విన్నాను. నాకు పెళ్ళై 12 ఏళ్ళైంది, పిల్లలు లేరు, నాకు పిల్లలు కలగాలంటే ఏం చెయ్యాలి తల్లి, పిల్లలు కలగడానికి ఏదైనా మంచి మార్గం చెప్పు అన్నట్ట అనుకున్నది ఆవిడ. యోగిని నాశనం చేయడానికి నాకు మంచి సాధనం దొరికిందనుకుని ఆవిడ వెంటనే, ఒరే చర్మకార, చక్కని మెత్తని తోలు చెప్పులు జత, కొత్త చెప్పుల జత తయారు చేయి. ఆ చెప్పుల జత రేపు రాబోయే వేసవకాలంలో ఫలానా గురువుగారు ఉన్నారే ఆశ్రమంలో, ఆ గురువుగారు స్నానానికి వెళ్ళేటటువంటి మార్గంలో ఇసుకలో పెట్టు. నువ్వు మాత్రం అక్కడెక్కడ కనపడకుండా దూరంగా పొదలో దాక్కో. ఆయన ఎప్పుడైనా చెప్పులు వేసుకుంటే కిక్కులు మరకుండా రహస్యంగా వచ్చి ఆ విషయం నాకు చెప్పు. ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు, గుర్తుపెట్టుకో. ఆయనకి చెప్పులు నువ్వు పెట్టినట్టు నువ్వు ఎవరికి చెప్పకూడదు, నీకు నాకు తప్ప తెలియకూడదు. ఆయన గనక నీ చెప్పులు వేసుకున్నాడా, ఇక నీ చిక్కులు తీరిపోతాయి, నీకు మంచి సంతానం కలుగుతుంది అంటే వీడికి ఆ విషయం తెలియదు కానీ ఓహో అమ్మగారు చెప్పినట్టు చేద్దాం అనుకున్నాడు. ఓ మంచి చెప్పుల చేత తయారు చేశాడు. అది ఉత్తర భారత కాశీలో ఇక మే నెలలో వైశాఖ మాసంలో జ్యేష్ఠ మాసంలో ఎండలు ఉంటాయి. ఆ ఎండలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తున్నారట, రాళ్ళు పగిలిపోయే ఎండలు అక్కడ. అటువంటి ఎండాకాలంలో అందమైన చెప్పుల చేత తయారు చేసి గురువుగారు రోజు మణికర్ణిక ఘట్టానికి స్నానానికి వచ్చేటటువంటి ఇసుకలో ఒక చోట పెట్టేవట. ఆ గురువుగారు అవేం చూసేవాడు కదా, రోజు వచ్చేవాడు, పాదుకులు ఉండేవాయని కాళ్ళకి ఆ పాము కోళ్ళతో వచ్చి స్నానం చేసి పోయేవాడు. ఒక్కసారి కర్మయోగం ఏంటంటే చెప్పాక కర్మయోగాలు ఇవన్నీ, ఆయన స్నానానికి మధ్యాహ్నం పూట కూడా వచ్చేవాడు. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల మణికర్ణికలో స్నానం చేయవలసిందే, 3 పూట్ల సంధ్యావందనం చేయవలసిందే. మధ్యాహ్నం స్నానానికి ఆయన వస్తున్నట్టు 11 దాటాక స్నానం చేసేసాడు. తిరిగి ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు అప్పుడు చూస్తున్నాడు చెప్పులు వేసుకోకుండా వచ్చేసాడు ఆయన. ఈ తిరుగు ప్రయాణంలో మణికర్ణిక ఘట్టంలో ఉన్న రేవులో నుంచి ఇసుకలో అడుగు పెట్టగానే కాళ్ళు చుర్రు చుర్రుమన్నాయి, ఆయన పాదాలు గజగజలాడిపోయాయి. సుకుమారంగా ఉండే ఆ సన్యాసి ఈ ఇసుక వేడి తట్టుకోలేక, ఎంత పొరపాటు జరిగింది, వాడొక్క శిష్యుడు లేడు, చెప్పులు వేసుకోకుండా వచ్చాను అని అలా అలా చూస్తూ ఉంటే ఆ ఎదురుగుండా ఇసుకలో కొత్త చెప్పుల జత, మంచి చెప్పుల జత కనపడింది. ఎవడో ఒకడు పాపం అమ్ముకునేవాడు ఇక్కడ వదిలేసి ఉంటాడు, కొత్త చెప్పుల జతే కదా ఇది వేసుకుని ఆ తర్వాత దీనికి డబ్బులు ఇచ్చేద్దాం, ఈ చెప్పుల జత తయారు చేసినటువంటి చర్మకారుణ్ణి పిలిచి డబ్బులు ఇద్దాం, డబ్బులు ఇస్తే తప్పులేదు కదా అనుకునేనా ఆ చెప్పుల దగ్గరికి వెళ్ళాడు. అయినా ఉండబట్టలేక, ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఈ చెప్పుల చేతి ఎవరు పెట్టారు, వాళ్ళు ఎవరైనా ఉంటేరండి, చెప్పులకి ఎంత డబ్బు అయితే అంత డబ్బు ఇస్తాను, ఎక్కువ అడిగినా ఇస్తాను, నా కాళ్ళు కాలుతున్నాయి అన్నాడు. ఈ చర్మకారుడు ఈ చెప్పులు కుట్టినవాడు పక్కనే పొదలు దాక్కునే ఉన్నాడు. వాడు మాత్రం కిక్కురు మళ్ళా, ఎందుకంటే చింతామణిగా చెప్పారు పొరపాటు కూడా మాట్లాడకూడదు రా, నువ్వు మాట్లాడకుండా ఉంటే అప్పుడు నీకు సంతానం కలుగుతుంది, మాట్లాడేవా సంతానం ఉండదని చెప్పిందిగా, అందుకని వీడు కిక్కురు మనకుండా ఏం మాట్లాడకుండా అలా కూర్చుని ఉన్నట్ట. పాపం యోగేశ్వరుడు బాధ తట్టుకోలేక వేడి బాధ ఆ చెప్పులు వేసుకున్నాడు. 2 మైళ్ళు నడవాలి మాటలా, మరి ఆ రోజులు ఏ వాహనాలు లేవు. ఈ చెప్పులు వేసుకుని ఆశ్రమానికి వెళ్ళగానే శిష్యుల్ని పిలిచి, శిష్యులారా రోజు నేను స్నానానికి వెళ్ళేటటువంటి మణికర్ణికా ఘట్టం మార్గంలో ఎవడో కొత్త చెప్పులు జత పెట్టాడు, కాళ్ళు కాలడం వల్ల ఆ చెప్పులు జత నేను వేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ చెప్పులు అక్కడ పెట్టినటువంటి చెప్పుల దుకాణం వాళ్ళు ఎవరో కొనుక్కోండి, ఎందుకంటే పక్కనే చర్మకారుల యొక్క పేట ఉన్నది, ఆ పేటలో వాళ్ళందరూ వీళ్ళకి తెలుసిన వాళ్ళే, ఆ పేటకి మీరంతా వెళ్ళి చెప్పులు ఎవరు పెట్టారు అని ఇల్లు అడిగి తెలుసుకోండి. చెప్పులు పెట్టినవాడు తెలియగానే చప్పున వాడి చేతిలో డబ్బులు పెట్టి వచ్చేయండి, అలా పెట్టకపోతే నాకు ముప్పు అనగానే వాళ్ళు బయలుదేరి ఆ పేటలో ఉన్న వాళ్ళందరినీ, ఏమర్రా ఈ చెప్పులు ఎవరు పెట్టారు అని ఆ గురువుగారు వేసుకొచ్చిన చెప్పులు చేసి చూపించారు. వీడింటికి కూడా వచ్చారు. వీడు, మాకు తెలియదండి దేవుడి మీద ఒట్టండి నాకు తెలియదండి అన్నాడు. అంటే మరి అలాగే చెప్పింది లేండి ఆవిడ, ఏమి చెప్పొద్దుగా, అందుకని చింతామణి గారు ఎవరితో చెప్పొద్దన్నారని నేను కూడా చెప్పేశాడు వీడి పైగా. ఆ మాట దురదృష్టవశాత్తు వాళ్ళు వినలేదు. వాళ్ళు వెళ్ళిపోయి, గురువుగారండి ఆ చెప్పులు ఎవరు పెట్టారో ఎవరికి తెలియదుట, మరి ఎవరో తెలియదంటే ఆయన ఎత్తి మొత్తుకుని ఎంత పొరపాటు జరిగిందిరా బాబు, ఈ చెప్పుల కోసం నేను ఇప్పుడు వాడి ఇంట్లో కుట్టాలరా, ఒకటి చెప్పులు వేసుకుంటే ఎవరింట్లో చెప్పులు వేసుకున్నామో ఎత్తుకొచ్చామో ఆ చెప్పులు కుట్టేవాడి ఇంట్లో నేను పుట్టాలి, పునర్జన్మ లేకుండా ముక్తి పొందుదామని తపస్సు చేస్తున్న నాకు ఈ రుణం ఎక్కడి నుంచి వచ్చిందిరా అనుకున్నాడు పాప ఆయన. ఇక ఇప్పుడు ఈ చెప్పులు కుట్టేవాడు పరుగు పరుగును వెళ్ళి, చింతామణి గారు అమ్మోయ్, యోగినమ్మోయ్, సన్నాసమ్మోయ్, సన్యాసినమ్మ అనలేడు పాపం, అందుకని సన్నాసమ్మోయ్, ఆవిడ ఇప్పుడు నిజంగా సన్నాసి అయిందిలేండి ఈ పొరపాటు వల్ల. మీరు చెప్పినట్టే చెప్పులు పెట్టా, ఆ చెప్పులు యోగేశ్వరుడు వేసుకున్నాడండి వాళ్ళు వీళ్ళు కాదు అనగానే ఇవి లోపల ఆనందపడిపోయి, నేను ఎవడి కోసం ఈ ప్రణాళిక వేశానో వాడే వేసుకున్నాడు, నా ప్లాన్ ఫలించింది, సక్సెస్ అనుకుంది పాప ఆవిడ. ఏదో కొంచెం ఆవిడకి అన్ని భాషలో వచ్చినాయండి, అందుకని సంతోషపడిపోయి, ఇది మాత్రం ఎవరికీ చెప్పకుండా ఉంటే కొద్ది రోజుల్లో మీ ఆవిడ గర్భవతి అవుతుంది, నీకు బంగారం లాంటి కొడుకు పుడతాడు అనగానే వీడు పొంగిపోయి భార్యని, ఇదిగో ఇది ఎవరికి చెప్పకే మన కొడుకు పుడతాడు అనగానే ఆవిడ సంతోషించింది. ఈ యోగేశ్వరుడు వెంటనే ఏం చేశాడు తెలిసిన, నాయనలారా ఈ రుణం నేను తీర్చుకోవాలి, నా కోసం మీరు శిష్యులు ఒక ఉపకారం చేయండి, నేను నా ఆశ్రమం గుడిసి లోపల తలుపు వేసేసుకుని లోపల పరకాయ ప్రవేశం అనే విద్యతో శరీరం విడిచిపెట్టేస్తాను, నా శరీరాన్ని గుడిసెలోనే వదిలేస్తాను, నా ఆత్మ నా ప్రాణం నా శరీరంలోంచి పైకి లేచిపోతుంది, బ్రతికున్నంత వరకు ఈ చెప్పులు ఎవరు పెట్టారో నేను చూడలేను, కానీ నేను చచ్చిపోయి బయటకు వస్తే నా ఆత్మకి ఈ చెప్పులు ఎవరు పెట్టారో వాళ్ళు తెలుస్తారు, ఆ పెట్టిన వాడి ఇంట్లో ప్రవేశిస్తాను, వాడి ద్వారా వాడి భార్యాగర్భంలో ప్రవేశిస్తాను, వాడింట్లో పిల్లాడిగా పుడతాను, పుట్టి ఈ చెప్పులకు ఎంత రుణమో అంత రుణమో తీర్చుకుని ఆ తర్వాత మళ్ళీ శరీరం విడిచిపెట్టి నా శరీరంలో ప్రవేశిస్తాను, నేను మళ్ళీ బతికేదాకా ఈ గుడిసె తలుపులు తీయద్దు, దీనికి తాళం పెట్టి రక్షించండి, నా అంతటి నేను బతికాక తలుపులు దబా దబా తడితేనే గుడిసెకి తాళం తీయండి, అప్పటిదాకా గురువుగారు ఏరిని అడిగితే మా గురువుగారు తీర్థయాత్రలకు వెళ్ళారని చెప్పండి, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడమే తీర్థయాత్ర, అలాగే ఒక గర్భంలోంచి ఇంకో గర్భంలో ప్రవేశించడం తీర్థయాత్రే, కాబట్టి నేను తీర్థయాత్రకు వెళ్ళానని చెప్పండి, మీరు మాత్రం ఆత్మీయ శిష్యులు కనుక ఈ విషయం ఎక్కడా చెప్పకండి అని ఒక బాగా నమ్మిన గంటులు లాంటి ఆత్మీయులైన శిష్యులకి చెప్పి తాను లోపల తలుపు వేసుకున్నాడు, బయట తాళం వేసేయమన్నాడు. ఆ తర్వాత మంచం మీద అక్కడ దర్భాసనం ఒకటి ఉంది లేండి, ఆ దర్భాసనం మీద పడుకుని శరీరం విడిచిపెట్టేశాడు. ఆయన ఆత్మ బయటకు వచ్చేసింది ప్రాణం, రాగానే ఆయనకు అర్థమైపోయింది ఫలానా చర్మకారుడే పెట్టాడని, వెంటనే తన ప్రాణాన్ని ఆ చర్మకారుడి యొక్క రేతస్సులో ప్రవేశపెట్టాడు, ఆయన ద్వారా ఆయన భార్య యొక్క గర్భంలో ప్రవేశించాడు, ఈ చర్మకారుడి భార్య గర్భవతి అయింది. ఇంకా గర్భవతి అవగానే పరుగు పరుగులు వచ్చి, చింతామణమ్మోయ్ మా ఆవిడ నీళ్ళు వేసుకుందంటే, మీ ఆవిడ రోజు నీళ్ళు వేసుకుంటుంది కదా, ఇవాళ కొత్తగా పోసుకోవడం ఏమిటి అంది ఈవిడ, అదిగా తల్లి మీరు చెప్పినట్టే చెప్పులు ఎక్కడ పెట్టానా, ఆ చెప్పులు ఫలించాయి అందువల్ల మా ఆవిడ గర్భవతి అయింది అనగానే అప్పుడు ఆవిడ కొంచెం చివుక్కుమందిట, చివుక్కుమని అలాగా జాగ్రత్త సుమ అని అతన్ని పంపేసింది. కానీ మనస్సు మనస్సులో లేదు, ఎందుకంటే సహజంగా ఆవిడ కృష్ణ భక్తురాలు, సన్యాసం పుచ్చుకున్నది ఆవిడ, ఆ పూట అంత నిద్రపోక ఎంత పొరపాటు చేశాను నేను, క్షణికోద్రేకంలో ఒక యోగేశ్వరుడు నన్ను ఆశీర్వదించలేదని, అతనికి నేను దండం పెడితే అతను నన్ను పలకరించలేదని కోపగించి అతన్ని పతనోన్ముఖుణ్ణి చేశాను.
హాయిగా తపస్సు చేసుకునే వాడిని పట్టుకెళ్ళి వాడి ఇంట్లో మళ్ళీ పుట్టేలా చేశాను. పునర్జన్మ ఉండకూడదు అనుకున్న ఆయనకి పునర్జన్మ ఇప్పించాను. ఇదంతా నా వల్లే జరిగింది. సందేహం లేకుండా ఆ చెప్పులు ఆయనే వేసుకున్నాడు గనక ఆయన శరీరం విడిచిపెట్టి ఈ చర్మకారుడి భార్యాగర్భంలో ప్రవేశించాడు. అయితే ఆవిడకి తెలియదు ఆయన చచ్చిపోయి అలా చేశాడు అనుకుంటుంది. అంతేగాని పరకాయ ప్రవేశాలు ఈ శక్తులు ఉంటాయని తెలియదు ఆవిడకి. ఆయన చావుకు నేనే కారణమయ్యాను అనుకుని అయినా ఎందుకైనా మంచిదని ఎంక్వైరీ కోసమని శిష్యుల దగ్గరికి వెళ్ళి మీ గురువుగారు ఏరి అంటే మా గురువుగారు తీర్థయాత్రకు పోయారంటే హఠాత్తుగా చెప్పా పెట్టకుండా పోయారంటే ఎక్కడికి పోయారో తెలియదండి అన్నారు వాళ్ళు. ఆవిడ వెంటనే ఏమనుకుంది గురువుగారు తీర్థయాత్రలకు అది వెళ్ళడం ఆయన ఈ చెప్పులు వేసుకున్న దానికి ప్రాయశ్చిత్తంగా ఎక్కడికో వెళ్ళి చచ్చిపోయి ఉంటాడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. ఆత్మహత్య చేసుకుని పునర్జన్మ వెతుకుతున్నాడు. ఒక యోగి నా వల్ల చచ్చిపోయాడు అని మనస్సులో చాలా బాధపడిపోయింది. సరే ఇంక జరిగిన దానికి ఏం వెనక్కి రాలేం కదా ఏమీ చేయలేము ఒక పని చేయకూడదే కానీ చేశాక ఆ పనిని చక్కదిద్దుకోవడం వెనక్కి తిప్పడం మన వల్ల కాదు అనుకుని ఆ తర్వాత ఏం చేసింది కనీసం ఈ చర్మకారుణ్ణి అనుగ్రహించాలనుకుని వాడు ఓ రోజు పిలిచింది. ఎన్నో నెలలు రా మీ ఆవిడకి 9 నెలలండి రేపో మాపు పురుడండి అంటే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో మీ ఆవిడకి పురుడు వస్తుంది మంచి బంగారు పురుంగులో ఉన్న ఒక కుర్రాడు పుడతాడు. ఆ కుర్రాడికి కుడి చెవి దగ్గర దర్భలతో కాల్చిన ఒక మచ్చ ఉంటుంది. యోగులకు ఎప్పుడూ కూడా పునర్జన్మ వస్తే కుడి చెవి దగ్గర దర్భతో కాల్చిన మచ్చ ఉంటుందిట. అలా పుట్టాడంటే ఎవడని ఇక్కడ చిన్న మచ్చతో పుట్టాడంటే దర్భ యొక్క కాలుపుతో కూడిన మచ్చతో పుడితే వాడు పూర్వజన్మలో యోగిని అర్థం. పిల్లలకి ఎప్పుడైనా ఇక్కడ మచ్చ ఉంటే చూడండి అది పుట్టుమచ్చ అనుకునే రుసమే పుట్టుమచ్చ కాదు ఎవడో యోగేశ్వరుడు కర్మగాని మీ ఇంట్లో పుట్టాడని అర్థం. ఇప్పుడు చూపించకండి పురాణం అయ్యాక చూపించండి మళ్ళీ ఇప్పుడు వస్తే పురాణం దెబ్బతింటుంది. కాబట్టి నీ ఇంట్లో ఒక పుట్టుమచ్చతో మచ్చతో పుడతాడు వాడు. వాడిని జాగ్రత్తగా పెంచండి అన్నం పెట్టండి పాలు ఇవ్వండి అన్ని రకాలుగా చూడండి. వాడి దగ్గర నుంచి పైసా కూడా పుచ్చుకోకండి. మీరు ఒక్కసారి వాడి దగ్గర మీరు డబ్బు పుచ్చుకున్నారా వాడు బతకడు ఇక మీ దగ్గర ఉండడు. మీ కుర్రాడు అన్యాయంగా తెచ్చిపోతాడు. మీ కుర్రాడు 100 ఏళ్ళు బతకాలంటే మీకు కొడుకుగా మీ దగ్గరే ఉండాలంటే వాడు మీకు దక్కాలంటే వాడి చేతి సొమ్ము తినకండి వాడి దగ్గర డబ్బులు పుచ్చుకోకండి సుమా అన్నది. మంచి మాట చెప్పావమ్మో. అలాగే ఎట్టి పరిస్థితుల్లో మా ఆస్తి వాడికి ఇస్తాం కానీ వాడి దగ్గర నుంచి ఆస్తి మాత్రం పుచ్చుకోము అన్నారట వాళ్ళు. ఎందుకని వీడికి తెలుసు కదా వాడు కేవలం చెప్పుల రుణంతో పుట్టాడు. ఆ చెప్పులు మహాయితో పావలాయో రూపాయో లేకపోతే పునర్జన్మ ఎత్తడం వల్ల ఇంకొంచెం ఎక్కువ మొత్తం మీద ఎంతో కొంత డబ్బిస్తే తీరిపోతుంది.